മീഡിയ ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ ഇതി ഭാരതീയ സ്വരം
ആരോഗ്യവാണി ശ്രോതലందరికి మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీ డాక్టర్ సుందరరాజ్ పెరుమాళ్ ఆరోగ్య సూత్రాలని ఆచరణ యోగ్యంగా ఎట్లా మనము ప్రతిరోజు మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్ రెజిమన్ని మనమే తయారు చేసుకుంటే మనము మన కుటుంబ సభ్యులు మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి మనమేం చేయగలం అనేది గత ఎన్నో వారాలుగా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. అయితే చాలా మందికి ఏదైనా సమస్య వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? జనరలీ దగ్గరలో ఉన్న అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కానీ సింపుల్గా తగ్గేది కాకపోతే అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోవాలా, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలా, న్యాచురోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలా, కొన్ని చోట్ల యునాని సిద్ధ వైద్యం తీసుకోవాలా, ఇలా రకరకాల సందేహాలు అండ్ డైలమాస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒక్కొక్కసారి రాంగ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ సిస్టంలో ఆ వైద్యం సరైన వైద్యం లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు డైలమాస్ ఉండే వాళ్ళకి ఒక్కొక్క సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అండ్ ఆ సిస్టమ్ తలక స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇది మనము తెలుసుకుంటే ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఈజీగా డిసైడ్ చేసుకోగలిగే నాలెడ్జ్ మనకు ఉంటుంది. నేను బేసిక్గా ఆయుర్వేద డాక్టర్ని, అయినా కూడా ఎటువంటి బయాస్ లేకుండా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ వేరియస్ సిస్టమ్స్. ముందుగా నాకు బాగా తెలిసినటువంటి ఆయుర్వేదం దాని గురించి చెప్తాను. ఆయుర్వేదాన్ని ఒక మెడికల్ సిస్టమ్ అనే కన్నా హెల్త్ సిస్టమ్ అనొచ్చు, హెల్త్ సైన్స్ అనొచ్చు. ఆయుర్వేదము, ఆయు అంటే మన లైఫ్, వేదం అంటే సైన్స్. మన లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలో మనకి చెప్పేటువంటి సైన్స్ ఆయుర్వేదం. ఇటువంటి అద్భుతమైన శాస్త్రము ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మన ఋషులు, ఆ కాలంలో ఋషులే సైంటిస్టులు అన్నమాట. వాళ్ళు సంవత్సరాల సంవత్సరాలు తపస్సులు చేసి ఆ తపస్సు ద్వారా తపశక్తిని వాళ్ళు ధారపోసి ఈ విజ్ఞాన గ్రంథాలను రచించేవారు. మనం ఈ కాలంలో చూస్తే సైంటిస్టులు కూడా అదే పని చేస్తున్నారు. ఆహార నిద్రలు అన్నీ మానేసి కుటుంబం మర్చిపోయి పూర్తిగా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నటువంటి దాంట్లో తపస్సు చేసినట్టుగా చేసి వాళ్ళు కనుగొన్న వంటి విజ్ఞానం ఏదైతే ఉందో అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ కాలం సైంటిస్టులే ఋషులు, ఆ కాలం ఋషులే సైంటిస్టులు. సో అటువంటి ఉత్తమమైనటువంటి ఋషులు చరక మహర్షి, సుశ్రుత మహర్షి, వాగ్భటుడు, చారంగధరుడు, భావప్రకాశుడు, ఇలా ఎంతోమంది అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని వారి వారి గ్రంథాల ద్వారా, అలాగే వారి శిష్యుల ద్వారా ప్రపంచం నలుమూలలా ఈ జ్ఞానాన్ని వ్యాపింపజేశారు. అయితే ఏంటి జ్ఞానం, ఎందుకు దీన్ని లైఫ్ సైన్స్ అన్నారు? ఆయుష్ని గురించి మనకు తెలిపేటువంటి వేదము అని ఎందుకు అన్నారు? ఎందుకు అంటే ఏదన్నా ఒక వెహికల్ కొన్నా, ఒక కంప్యూటర్ కొన్నా, ఈవెన్ ఒక మిక్సర్ గ్రైండర్ కొన్నా, ఒక వాషింగ్ మెషిన్ కొన్నా కూడా మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు. ఈ పర్టికులర్ వస్తువుని ఇలా వాడితే చాలా సంవత్సరాలు ఏ పాడో ఏ రిపేర్ లేకుండా పనిచేస్తుంది, ఇలా వాడాలి, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అండ్ డూస్ అండ్ డోంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా డీటెయిల్గా రాసి ఉంటాయి. అలా మన శరీరానికి, మన లైఫ్కే ఒక యూజర్ మాన్యువల్ లాగా మనకు అద్భుతమైనటువంటి శరీరం ఇచ్చాడు. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం అంటారు. అంటే మనము ధర్మ ఆచరణ చేయాలి, మన లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకొని ఆ పర్పస్ ఆ దారిలో మనం నడవాలి అన్న అర్థము. అంటే వెల్త్ని సంపాదించాలన్న, కామము మన డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా, మోక్షము రియలైజేషన్ అనేది సాధించాలన్నా, ఏది చేయాలన్నా మనకున్నటువంటి అద్భుతమైన పనిముట్టు శరీరము అండ్ ఆ శరీరానికి మూలమైనటువంటిది ఉత్తమమైనటువంటి విషయం ఆరోగ్యం. ఈ ఆరోగ్యం బాగుంటే ఇవన్నీ కూడా సాధించగలుగుతాం. ఆయుర్వేద ఉపదేశేషు విధేయ పరమాదరః, ఎవరైతే ఈ ఆయుర్వేద ఉపదేశము, ఈ యూజర్ మాన్యువల్ని విధేయతతో పరమ ఆదరంతో ఫాలో అవుతారో వాళ్ళు అటువంటి ఆరోగ్యాన్ని సంపాదించి ఇవన్నీ కూడా సాధించగలరు అని మొట్టమొదట ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడి ఉంటుందన్నమాట. అంటే అంత చక్కటి సైన్స్, చాలా డీటెయిల్డ్గా చాలా అద్భుతంగా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే సైన్స్. అండ్ ఆరోగ్యం డిస్టర్బ్ అయితే ఎట్లా ట్రీట్ చేయాలి, ఎట్లా ట్రీట్ చేయాలి, మందు పైన మనిషి ఆధారపడిపోకుండా, మెడిసిన్ లేదా మెడికల్ ట్రీట్మెంట్స్ పైన ఆధారపడకుండా తన శరీరము మళ్ళీ తిరిగి తనని తాను హీల్ చేసుకునే విధంగా శరీరాన్ని కరెక్ట్ చేసేటువంటి అండ్ శరీరాన్ని ఒక హోలిస్టిక్ వ్యూలో అప్రోచ్లో చూసేటువంటి వైద్యం అన్నమాట. జనరలీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయుర్వేదంలో కూడా స్పెషలిస్టులు ఉన్నారు, గైనకాలజిస్టులు ఉన్నారు, పెడియాట్రిషియన్స్ ఉన్నారు, ఎన్టీ వాళ్ళు ఉన్నారు, ఆప్థాల్మాలజిస్టులు ఉన్నారు. ఇలా కంటికి మాత్రమే వైద్యం చేసేవాళ్ళు, గొంతుకు మాత్రమే వైద్యం చేసేవాళ్ళు, ఇలా రకరకాల వైద్యులు ఉన్నారు ఆయుర్వేదంలో కూడా. కానీ ఆయుర్వేద వైద్యము మనిషిని నేరోగా చూడడం కాకుండా మనిషిని హోలిస్టిక్ అప్రోచ్లో చూడాలి. అంటే కంటికి సమస్య వస్తే అది ఎందువల్ల వచ్చింది, అండ్ దాంతో రిలేటెడ్గా ఉన్నటువంటి మిగిలిన ఆర్గాన్స్ అండ్ ఆర్గాన్ సిస్టమ్స్లో ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉన్నది, అండ్ ఆ పర్టికులర్ వ్యక్తి తాలూకా శక్తి ఎంత ఉన్నది, అంటే జీర్ణశక్తి, వ్యాయామ శక్తి, ఇంకా అదర్ స్ట్రెంగ్స్ ఏంటి, అది ఉన్నటువంటి ప్రదేశం ఎటువంటి ప్రదేశము, అటువంటి ఆ చుట్టుపక్కల వాతావరణం ఎటువంటి విధంగా ఉంటుంది, అండ్ ఆ సమస్య వచ్చినటువంటి సీజన్ ఎటువంటి సీజను, ఇలా మొత్తం అన్ని వైపుల నుండి ఆలోచించి అర్థం చేసుకుని తదనుగుణంగా మెడిసిన్ని లేదా ట్రీట్మెంట్ని డిసైడ్ చేయాల్సిన అవసరము చాలా ఎక్కువగా ఉంటుంది అని నొక్కి వక్కాణించేటువంటి వైద్యశాస్త్రం ఆయుర్వేదము. సో ఇక్కడ మోడ్ ఆఫ్ యాక్షన్ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ట్రీట్మెంట్లో ఆ మందు ఎట్లా పనిచేస్తుంది, ఇది కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయుర్వేద ట్రీట్మెంట్స్ని రెండుగా డివైడ్ చేస్తారు, ఒకటి శమన చికిత్స, రెండు శోధన చికిత్స. శమన చికిత్స అంటే శరీరంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, కొద్ది కొద్ది డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వాటిని సింపుల్గా కరెక్ట్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావడానికి సింపుల్ మెడిసిన్స్ ద్వారా కొంత పథ్యము, ఆహారంలో మార్పులు, లైఫ్ స్టైల్లో మార్పుల ద్వారా చేసేటువంటి చికిత్స శమన చికిత్స. ఇక సమస్య చాలా డీప్గా ఉంది, చాలా గంభీరమైన సమస్య, చాలా కాంప్లికేటెడ్ సమస్య ఉన్నది, బాగా విషియేట్ అయిపోయి సింపుల్గా మందులతో తగ్గేటువంటి స్థితిలో లేని విధంగా ఉన్నాయి దోషాలన్నీ, బాడీలో ఏ ఆర్గాన్ కూడా సరిగా పనిచేయడం లేదు, లేదా డిస్టర్బెన్స్ వచ్చిన ఆర్గాన్ చాలా డీప్గా డిస్టర్బ్ అయి ఉన్నది, ఇలాంటి సమయంలో మందులతో తగ్గే అవకాశం లేని పరిస్థితుల్లో ఏ విధంగా వాటిని పూర్తిగా మూలం నుండి, రూట్ నుండి సమస్యను తగ్గించడానికి మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో అది శోధన చికిత్స అంటారు. శోధన చికిత్స అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో చేంజ్ని తీసుకొచ్చి ఆ సెల్లో ఉన్నటువంటి టాక్సిన్స్ని, అక్యూములేట్ అయిపోయిన టాక్సిన్స్ని బయటకు పంపించి అన్ని ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ని మళ్ళీ నార్మల్సీకి తీసుకొచ్చేటువంటి చికిత్స శోధన చికిత్స. సో ఈ శమన చికిత్స, శోధన చికిత్స, యాక్చువల్గా ఇది ఇంకా ఇంతకన్నా పెద్ద క్లాసిఫికేషన్లో ఒక పార్ట్ అనుకోవచ్చు. అంటే దైవ వ్యపాశ్రయ చికిత్స, యుక్తి వ్యపాశ్రయ చికిత్స, సత్వావజయ చికిత్స అని బ్రాడ్గా మూడు కేటగిరీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దైవ వ్యపాశ్రయ చికిత్స అంటే మన మానసిక శక్తిని భగవంతుని పైన కాన్సన్ట్రేట్ చేసి, మనకన్నా ఏదైతే హయ్యర్ పవర్ ఉందో ఆ హయ్యర్ పవర్ని, ఆ శక్తిని తీసుకుని దాని ద్వారా మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయడం అనేది దైవ వ్యపాశ్రయ చికిత్స అనమాట. అంటే మంత్ర జపం కావచ్చు, మణిధారణ, లేదా కొన్ని మంగళాచరణములు, లేదా కొన్ని యజ్ఞాలు, దానాలు, ఇలాంటి రకాల అంటే పుణ్యం సంపాదించి మన పాస్ట్ జన్మలో ఉండేటువంటి కర్మను క్లియర్ చేసుకుని తద్వారా మన సమస్యలు, ఆ శారీరక మానసిక సమస్యల్ని సాల్వ్ చేసుకునే దాన్ని దైవ వ్యపాశ్రయ చికిత్స అంటారు. దీని గురించి చాలా డీటెయిల్గా చెప్తారు, కానీ ఒక వైద్యుడిగా నా పరిధిలోకి దైవ వ్యపాశ్రయ చికిత్స రాదు కాబట్టి దాని గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేసే అవకాశం లేదు. దైవపాసర చికిత్స మనకన్నా స్పిరిచువాలిటీలో డీప్గా ఉండేవాళ్ళు వాళ్ళ కప్ ఆఫ్ టీ ఇది, మనది కాదు. సో నాది రెండవది యుక్తి వ్యాపార చికిత్స. యుక్తి వ్యాపార చికిత్సలో ఇందాక నేను చెప్పినటువంటి శోధన చికిత్స, శమన చికిత్స అనేవి రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ శమన చికిత్స అంటే మెడిసిన్స్తో మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఈ మెడిసిన్ మనం ఇచ్చేటప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి అన్ని రకాల ఫ్యాక్టర్స్ని మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇందులో ఒక చాలా ముఖ్యమైనటువంటి మోడ్ ఆఫ్ యాక్షన్ సంబంధించినటువంటి విషయం నేను చెప్తాను. చాలా కామన్గా మనం ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే అందరికీ షుగర్, బీపీ ఇలాంటి రకరకాల సమస్యలు చూస్తున్నాం. అండ్ ఇవి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేస్తూ ఉండడం మాత్రమే సొల్యూషన్, ఇంకా వేరే ఏ దారి లేదు అని చెప్తూ ఉంటారు. మనం చూస్తుంటాం, ముందు ట్యాబ్లెట్స్తో స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా కొన్నేళ్లకి ఇన్సులిన్ స్టార్ట్ చేసి, అది కూడా అది ఒక పూట స్టార్ట్ చేసి దాని తర్వాత 2 పూటలు, 3 పూటలు, 5 యూనిట్స్ నుంచి 10 యూనిట్స్, అలా 50 యూనిట్స్, 60 యూనిట్స్ దగ్గరకు కూడా వెళ్ళిపోయి ఎన్నో సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటారు నేటి ప్రజలు. అయితే ఈ డయాబెటీస్ ఎగ్జాంపుల్ ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఈజీగా మీకు మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది అర్థమవుతుందని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒక మెడిసిన్ సపోజ్ అలోపతిక్ సిస్టంలో ఒక షుగర్ తగ్గించడానికి ఒక ట్యాబ్లెట్ ఇచ్చాము. ఇక్కడ షుగర్ అసలు ఎందుకు వస్తుంది, ఇది కూడా మనం కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక ఆహారం, ఒక పండు కానీ, అన్నం కానీ, కూర కానీ ఏదైనా మనం తీసుకున్నప్పుడు అందులోంచి డైజెషన్ అయిన తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే బ్లడ్లోకి అబ్జర్బ్ అవుతాయో, అందులో ఏవైతే షుగర్స్ ఉంటాయో, అవి మన రక్తంలో ఉన్న వాటిని ప్రతి కణానికి తీసుకెళ్లేటువంటి ఒక కొరియర్ బాయ్ లాంటిది ఇన్సులిన్ అనుకోవచ్చు. ఇన్సులిన్ ద్వారా ఆ షుగర్స్ సెల్లోకి ఎంటర్ అవుతాయి. ఇన్సులిన్ తలుపు తడితే, తాళం తీస్తే అప్పుడు సెల్ తెరుచుకుని ఆ షుగర్ని లోపలికి తీసుకుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్కి ఆ సెల్కి మధ్య విభేదం లాంటివి జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకొస్తే షుగర్ని ఆ సెల్ తీసుకోదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దీన్ని. అలాంటప్పుడు ఆ షుగర్ తాలూకు అవసరం సెల్కి ఉన్నా కూడా సెల్ తీసుకోలేకపోతుంది. ప్లెంటీ ఆఫ్ షుగర్ రక్తంలో ఉన్నది, సెల్కి షుగర్ తాలూకు అవసరం ఉన్నది, అయినా కూడా షుగర్ తీసుకోవట్లేదు. ఇది ఒక కేటగిరీ. ఇంకా మరొక కేటగిరీలో ఏమవుతుందంటే, ఆల్రెడీ సెల్ నిండా చాలా ఎక్కువగా షుగర్ ఉన్నది, అంటే మనం తీసుకున్న ఫుడ్ తాలూకు న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆ శరీరంలో ప్రతి కణంలో నిండి ఉన్నాయి, ఆ నిండి ఉన్న షుగర్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి కావాల్సిన శారీరక శ్రమ మనం చేయడం లే. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ షుగర్ సెల్లో బాగా ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు మళ్ళీ ఎక్సెస్ షుగర్ వస్తుంటే రక్తంలోకి అవి తీసుకునే పరిస్థితిలో సెల్ ఉండదు, అప్పుడు కూడా బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. ముందు చెప్పినట్టుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్ సెల్ తీసుకోకపోయినా కూడా పెరుగుతుంది. ఆల్రెడీ సెల్లో ఎక్కువ ఉండడం వల్ల, ఇన్సులిన్ తీసుకొచ్చినా కూడా తీసుకోకపోవడం వల్ల బ్లడ్లో షుగర్ పెరుగుతుంది. అలాంటప్పుడు మనం టెస్ట్ చేస్తే రక్తంలో ఉండే షుగర్ గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు జనరల్గా ఒక అలోపతిక్ ట్యాబ్లెట్ వేసుకుంటే దాని పని ఏంటి అంటే, అది బలవంతంగా ఆ షుగర్ని ఆ సెల్లోకి పంపించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇన్సులిన్ చేసే పనిని ఆ ట్యాబ్లెట్ చేస్తుంది, లేదంటే రక్తంలో ఉండిపోకుండా దాన్ని ఫ్యాట్గానో దేనిగానో మార్చి రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది అలోపతిక్ ట్యాబ్లెట్. ఇలా చేసినప్పుడు ఆ ట్యాబ్లెట్ ఆ పర్టికులర్ టైంలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, తద్వారా శరీరానికి డ్యామేజ్ కాకుండా మనల్ని కాపాడుతుంది. అండ్ సడన్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోయి దానివల్ల ప్రమాదమైనప్పుడు ఈ మందులు మనకి ఆ ప్రాణాంతకమైన స్థితి నుండి మనల్ని బయటపడేయడానికి ఎంతో బాగా ఉపయోగిస్తాయి. ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇన్సులిన్ కావచ్చు. అయితే ట్యాబ్లెట్ వాడగా వాడగా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఇన్సులిన్, ఎందుకంటే ఇన్సులిన్ చేసే పని ట్యాబ్లెట్ చేస్తుంది కాబట్టి శరీరం ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. కానీ ఇన్సులిన్ తగ్గితే శరీరంలో, ఇన్సులిన్ అనేది కేవలం షుగర్ని మెటబలైజ్ చేయడమే కాదు, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ బిగ్గర్ హార్మోనల్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టంలో ఒక భాగము. ఒక హార్మోన్ ప్రొడక్షన్ తగ్గితే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్ ఆన్ అదర్ హార్మోనల్ ప్రొడక్షన్ అనమాట. అందువల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు, అదర్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు జనరల్లీ ఏం చేస్తారంటే, ఒక లెవెల్ దాటిన తర్వాత ఇన్సులిన్ బయట నుంచి ఇచ్చే ప్రయత్నం చేస్తారు డాక్టర్స్. బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వగానే, అంటే ఇవ్వడం కూడా ఎంత, ఒక 3 యూనిట్లు లేదా 5 యూనిట్లతో స్టార్ట్ చేస్తారు. కానీ అంత కొద్దిగా యూనిట్లు స్టార్ట్ చేయగానే ఆ ఇన్సులిన్ ఉపయోగించుకుంటుంది శరీరము. నేను ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిస్తే బయట నుంచి ఇన్సులిన్ వస్తుంది అనే దానికి అర్థమై ఇంకొంచెం ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. అలా 3-4 యూనిట్లతో స్టార్ట్ చేసిన ఇన్సులిన్ 3 పూట్ల 10 యూనిట్లు, 3 పూట్ల 15 యూనిట్లు అలా పెంచుకుంటూ 3 పూట్ల 50 యూనిట్లు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే 150 యూనిట్లు రోజుకి, 3-4 యూనిట్లు ఇస్తే సరిపోయే షుగర్ డయాబెటీస్ లెవెల్, 150 యూనిట్లు ఇచ్చినా కూడా సరిపోని పరిస్థితి వస్తుందన్నమాట. అంత ఎక్కువ లెవెల్లో షుగర్ షుగర్ వ్యాధి పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఇందాక నేను చెప్పినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ఒక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బ్లడ్లో షుగర్ని పెంచడమే కాకుండా దాని ఎఫెక్ట్ వేరియస్ ఆర్గాన్స్ మీద ఉంటుంది. కిడ్నీ మీద కావచ్చు, కిడ్నీ మీద, నర్వస్ సిస్టమ్ మీద, కళ్ళ మీద, ఇలా రకరకాల ఆర్గాన్స్ మీద ఈ ఎఫెక్ట్ పడి లాంగ్ టర్మ్లో మంచి కాస్ట్లీయెస్ట్ షుగర్ మెడిసిన్స్ వాడుతూ షుగర్ లెవెల్స్ నార్మల్గా పెట్టుకున్నా కూడా లాంగ్ టర్మ్లో అదర్ వైటల్ ఆర్గాన్స్కి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. అలా నెఫ్రోపతి, న్యూరోపతి, రెటినోపతి అనే రకరకాల పతీలు ఈ షుగర్ వల్ల తెచ్చుకుని దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ మా దగ్గరికి వస్తుంటారు పేషెంట్స్. ఇక ఆయుర్వేద మెడిసిన్ యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే, ఈరోజు ట్యాబ్లెట్ వేస్తే ఆ ట్యాబ్లెట్ ఇమీడియట్గా వెళ్ళి షుగర్ని బ్లడ్లోంచి తీసుకెళ్ళి సెల్లోకి బలవంతంగా పెట్టడం కానీ, లేదంటే దాన్ని ఏ ఫ్యాట్గానో మార్చి బ్లడ్లో షుగర్ లేకుండా చేయడం అనేది ఆయుర్వేద ట్యాబ్లెట్ చేయదు. ఆల్రెడీ సెల్లులో ఎక్కువ షుగర్, ఎక్సెస్ షుగర్ ఉంటే అప్పుడు ఆయుర్వేద ట్యాబ్లెట్ వాడడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే శరీరానికి తగినటువంటి వ్యాయామం చేయకుండా యాక్టివ్ లైఫ్ లీడ్ చేయకుండా ఉండడం వల్ల వచ్చిన సమస్య. అప్పుడు యాక్టివ్ లైఫ్ లీడ్ చేయడం ఒకటే పరిష్కారం దానికి. అసలు సమస్యని, అసలు కారణాన్ని మనము రిమూవ్ చేయకుండా మనం సాల్వ్ చేయలేం. లేదు, యాక్టివ్గానే ఉన్నారు కానీ సెల్కిను ఇన్సులిన్కి మధ్యన రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సమస్య వచ్చింది అన్నప్పుడు, ఈ ఆయుర్వేద మెడిసిన్ వెళ్ళి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద పనిచేస్తుంది. ప్రొడక్షన్ బాగానే ఉంది, ఇన్సులిన్ ప్రొడక్షన్, కానీ ఆ ఇన్సులిన్ దాని పని చేయనివ్వకుండా సెల్కి ఇన్సులిన్కి మధ్యన గొడవ జరిగింది. ఆ గొడవని తీర్చే ప్రయత్నం చేస్తుంది ఆయుర్వేద ఔషధం. ఒక్కొక్కసారి ఇన్సులిన్ ప్రొడక్షనే తక్కువ ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువైనప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంపొందింపు చేయడానికి ఆ ప్రొడక్షన్ చేసేటువంటి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేవి ప్యాంక్రియాస్లో ఏవైతే సెల్స్ ఉంటాయో వాటిని స్టిమ్యులేట్ చేసి, ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచేటువంటి మందులు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో, చాలా చోట్ల సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన మందు తయారు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, అది ఫలానా కంపెనీ వాళ్ళకి ఇచ్చారు, ఆ మెడిసిన్ తీసుకుంటే షుగర్ నయమైపోతుంది అని ఆయుర్వేద మందుల గురించి కొంత వస్తుంది. చాలామంది మా దగ్గరకు వచ్చి ఆ ఫలానా మందు వాడితే కంప్లీట్గా షుగర్ తగ్గిపోతుందా, క్యూర్ అయిపోతుందా, గ్యారంటీగా తగ్గుతుందా అని అడుగుతుంటారు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు, గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కంటిన్యూస్గా రీసెర్చ్ చేసి కొత్త కొత్త మెడిసిన్స్ కనబెడుతుంది వాస్తవమే. అండ్ అవి అందరికీ అందడం కోసం కొన్ని పేటెంట్స్ని కొన్ని పాపులర్ ఫార్మసీస్కి ఇచ్చి వాళ్ళ చేత మ్యానుఫ్యాక్చర్ చేయించి ప్రతి చోట అవైలబుల్గా చేస్తున్న మాట కూడా వాస్తవమే. అయితే అది ఈ మధ్యన వీళ్ళు తయారు చేసిన మందులే కాకుండా అంతకుముందు కొన్ని 1000 సంవత్సరాల నుండి తయారు చేయబడిన మందులన్నీ కూడా అంతే బాగా పనిచేస్తూ ఉన్నాయి, ఈ పర్టికులర్లీ షుగర్ వ్యాధులు. అయితే ఈ షుగర్ వ్యాధిలో ఈ మందులు పనిచేయాలి అంటే కేవలం మందు వేసుకుంటే సరిపోదు. ఒక అలోపతిక్ ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ కానీ వేసుకుంటే మోస్ట్లీ షుగర్ని కంట్రోల్లో పెడుతుంది. కానీ సమస్య సాల్వ్ కావాలి అంటే అలోపతిక్ వైద్యుడు కూడా చెప్తారు యాక్టివ్గా ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, అటు ఇటు వాకింగ్ అది చేయాలి అని చెప్పి. సో ఈ యాక్టివ్ లైఫ్ ని లీడ్ చేస్తూ మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ, స్ట్రెస్ లెవెల్స్ పెరగగానే షుగర్ లెవెల్ పెరిగిపోతుంది, మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ మంచి ఆహారం తింటూ, టైంకి తింటూ, టైంకి పడుకుంటూ, టైంకి లేస్తూ, ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ మైండ్ దీన్ని మేనేజ్ చేసుకుంటూ కనుక ఆయుర్వేద మందులు వాడితే కొన్నాళ్ళలో ఆ మందులు వాడాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఎందుకంటే శరీరం తనను తాను హీల్ చేసుకునే పరిస్థితి ఈ మందుల వల్ల అండ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల వస్తుంది. అలా మనల్ని మనం హీల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మందులు ఎక్కువ రోజులు అవసరం లేకుండా మెడిసిన్ ఫ్రీ లైఫ్ని, హెల్దీ లైఫ్ని, పర్ఫెక్ట్ లైఫ్ని, పర్ఫెక్ట్ హెల్త్తో మనము గడిపే అవకాశము ఆయుర్వేద మందుల ద్వారా, ఆయుర్వేద వైద్యం ద్వారా జరుగుతుంది. అయితే ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ అలోపతిక్ సిస్టమ్ నుండి డిఫరెంట్గా ఉండడం అనేది ఏదైతే ఉన్నదో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అన్నమాట. ఎందుకు అంటే ఈ అలోపతిక్ మెడిసిన్ ఇనీషియల్గా వాడుతూ ఉన్నా కూడా గ్రాడ్యువల్గా ఆయుర్వేద మందుని అలవాటు చేసి నెమ్మదిగా అలోపతిక్ మందులు మానేసి దాని తర్వాత ఆయుర్వేద మందులు కూడా గ్రాడ్యువల్గా మానేస్తూ మెడిసిన్ లేని స్థితికి రావడం అనేది కరెక్ట్. చాలామంది మెడిసిన్ రాయగానే వెంటనే అలోపతిక్ మెడిసిన్ మానేయమంటారా అంటారు. వెంటనే మానేస్తే వెంటనే ఇది ఆ మెడిసిన్ లాగా ఈ మెడిసిన్ అది ఏ రోజుకి ఆ రోజు ఈ పూట వేసుకుంటే ఈ పూట షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే విధంగా మందు పనిచేయదు. ఈ మందులు పనిచేయడానికి కొంత సమయం పడతాయి. ఆ కొంత సమయము అది బాడీని సెల్ఫ్ హీలింగ్ చేసే విధంగా, బాడీ టేక్ ఓవర్ చేసే విధంగా ఈ మెడిసిన్ స్టిమ్యులేట్ చేయాలి శరీరాన్ని అంటే దానికి కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ఈ ప్రాణాలని కాపాడేటువంటి ఈ అలోపతిక్ మెడిసిన్స్ని వాడాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది. అండ్ ఏ అలోపతిక్ డాక్టర్ అయినా కూడా కొన్నాళ్ళు వాడిన తర్వాత నెమ్మదిగా బాడీ రెస్పాండ్ అవుతుంది అంటే ఎంతో సంతోషంగా వాళ్ళే వాళ్ళ మందుల్ని తగ్గించేస్తారు. సో ఇక్కడ అలోపతి వైద్యులు, ఆయుర్వేద వైద్యులు కలిసి ఒక సివియర్గా షుగర్ లెవెల్స్ పై హైగా ఉన్నవాళ్ళు కానీ, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ ఇద్దరు కూడా హార్మోనియస్గా ఇద్దరు ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ సినర్జిస్టిక్గా ట్రీట్మెంట్ చేయగలిగితే గ్రాడ్యువల్గా అలోపతిక్ మందు అవసరం కూడా ఉండదు, ఆయుర్వేద మందు కూడా అవసరం ఉండదు, ఏ మందు అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉండగలిగే శక్తి మనం మానవుడికి ఇవ్వగలుగుతాం అన్నమాట. ఇలా ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ గురించి మరిన్ని విషయాలు నేను మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
జంతర్ మంతర్ ఆటరా, ఓ జంతర్ మంతర్ ఆటరా, ఇది అంతర్ మధ్యం ఆటరా, అక్కడ నుంచి దబుక్కుమంటే అంతా గల్లంతి ధనాధన్, జంతర్ మంతర్ ఆటరా. Yeah. నుండి కబుక్కుమంటే అంతా గల్లంటే ధన ధంజంతర్ మంతర్ ఆటరా దక్కిరి బిక్కిరి తలాంగు తదిగిన తగతో మంతా నాటకం కంచిరి బింకిరి హచ్చిరి బిక్కిరి కనిపించేది బూటకం పోచుకోలుకు మాటలెక్కువ చల్లని కాసుకు గీతలెక్కువ అబద్ధానికి తీతి ఎక్కువ ఆత్రగాడికి బుద్ధి తక్కువ సద్గది
ముసుగులోన రామకిలు
మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, కుటుంబంలో ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబంలోని సభ్యులందరికీ తన విద్యను అందిస్తుంది. అదే మన సమాజంలో ఉన్న స్త్రీలందరూ విద్యార్థికులైతే భావి భారతం ఎంతగా అభివృద్ధి చెందుతుందో వేరే చెప్పాలా, పిల్లలకు తల్లే మొదటి గురువు. ఈ విషయాన్ని గుర్తించండి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా చదివించండి. సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. ఇది సమాజ హితం కోరి మైండ్ మీడియా వారు అందిస్తున్న సందేశం. జై హింద్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అయితే ఇందాక మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము ఆయుర్వేద మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది అని. ఉదాహరణకి షుగర్ వ్యాధిలో అలోపతిక్ మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది అండ్ దాని అవసరం ఎంతవరకు ఉంటుంది, ఆయుర్వేద మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది దాని అవసరం ఎంతవరకు ఉంటుంది, ఈ రెండింటితో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ మోడిఫికేషన్స్ అండ్ మైండ్ని ప్రశాంతంగా పెట్టుకోవడం అది ఎంత అవసరము, దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. అండ్ దాన్ని కరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే అలోపతిక్ మెడిసిన్ కానీ ఆయుర్వేద మెడిసిన్ కానీ ఏది కూడా ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం లేకుండా మెడిసిన్ ఫ్రీ లైఫ్ని మనము లీడ్ చేయడం ఎంత సులువు కూడా మనము డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇంకొంచెం మూడో ఫ్యాక్షన్ మీకు బాగా అర్థం కావడం కోసం కామన్గా మనం అలోపతిక్ మెడిసిన్స్ వాడే సినారియోలు చెప్తాను మీకు. ఏదో ఫీవర్ వచ్చింది లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక యాంటీబయాటిక్ రాస్తారు. ఇక్కడ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది అంటే మామూలుగా శరీరానికి హాని చేసేటువంటి ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు, ఎన్నో మైక్రోబ్స్ మన చుట్టూరా ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. మనం పీల్చే గాలిలో, మనం తాగే నీటిలో, బయట ఇంట వంట లోపల కూడా చాలా బ్యాక్టీరియా ఉన్నాయి, వైరస్లు ఉన్నాయి. మీకు నమ్మకం లేకపోతే ఒక బెలూన్లో గాలి ఊది ఆ ఊదిన గాలిని టెస్ట్ చేస్తే ఆ గాలిలో ఎన్ని ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా వైరస్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. మన నోట్లోని లాలాజలాన్ని తీసి మైక్రోస్కోప్లో పెడితే తెలుస్తుంది ఎన్ని మైక్రోబ్స్ ఉన్నాయో. మన స్కిన్ని డెటాల్తోనో, సావ్లాన్తోనో, బటాడిన్తోనో 100 సార్లు క్లీన్ చేసిన తర్వాత స్కిన్ని తీసి చిన్న స్వాంప్ తీసి మనము టెస్ట్ చేస్తే ఎన్నో రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అందులో ఉన్నాయని తెలుస్తాయి. విఆర్ లిటరలీ సరౌండెడ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. మన శరీరం లోపల కూడా మన కణాల కన్నా కూడా ఎన్నో రెట్లు ఎక్కువ సంఖ్యలో అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, ఇప్పుడు మోడర్న్ సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇన్ని మైక్రో ఆర్గానిజమ్స్తో మనం చుట్టుముట్టి ఉన్నా కూడా మనం ఆరోగ్యంగా ఎందుకు ఉండగలుగుతున్నామంటే మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి చక్కగా పనిచేస్తూ ఉంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము. ఏదైనా బ్యాక్టీరియా మన మీద అటాక్ చేసే ప్రయత్నం చేసినా, వైరస్ అటాక్ చేసే ప్రయత్నం చేసినా, మన ఇమ్యూన్ సెల్స్ వెంటనే వాటిపైన అటాక్ చేసి వాటిని స్ప్రెడ్ కానికుండా అరికట్టి మనల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేస్తాయి. అండ్ ఇది కంటిన్యూస్గా శరీరంలో జరుగుతూనే ఉంటుంది. వైరస్లు, బ్యాక్టీరియాలు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఆ సెల్ని డ్యామేజ్ చేసి సెల్ లోపల ఉన్నటువంటి న్యూక్లియస్లోకి ఎంటర్ అయ్యి ఆ డిఎన్ఏ పైన అటాక్ చేసే డిఎన్ఏని తమకు నచ్చిన విధంగా మార్చుకుని వైరల్ సెల్స్ని, బ్యాక్టీరియల్ సెల్స్ని తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వీటిని మనం విజువలైజ్ చేసుకుంటే ఒక సైఫై మూవీ లాగా ఉంటుందన్నమాట. అండ్ కంటిన్యూస్గా అవి చేస్తున్నటువంటి పనుల్ని పసిగట్టి వాటిని వివిధ స్టేజెస్లో అటాక్ చేసే ఇమ్యూన్ సెల్స్ కూడా కంటిన్యూస్గా మన శరీరంలో ఉంటాయి. అయితే ఈ ఇమ్యూన్ సెల్స్ తలక శక్తిని అధిగమించి ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన శరీరాన్ని లోబరుచుకునే ప్రయత్నం చేస్తుందో ఆ టైంలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుందో ఆ టైంలో మనకి ఈ ఇన్ఫెక్షన్ బయటపడడం, జ్వరం రావడం ఇలాంటి అదర్ కాంప్లికేషన్స్ మనకు కనబడుతుంటాయి. అప్పటిదాకా మన ఇమ్యూన్ సిస్టమే పోరాడింది, మన శరీరమే పోరాడింది. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో ఆ యాంటీబయాటిక్స్ చేసే పని ఏంటంటే ఏ ఇన్ఫెక్షన్ అయితే ఉన్నదో, లోపల ఏ బ్యాక్టీరియా ఉందో, ఏముంది ఇన్ఫెక్షన్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత డాక్టర్ ఆ పర్టికులర్ బ్యాక్టీరియాని సులువుగా చంపగలిగే యాంటీబయాటిక్ని ఇస్తారన్నమాట. అంటే ఆ పర్టికులర్ బ్యాక్టీరియా తాలూకా స్ట్రక్చర్ తెలుసుకుని దాని వీక్ పాయింట్ ఏంటో తెలుసుకుని ఆ వీక్ పాయింట్ మీద అటాక్ చేసేటువంటి యాంటీబయాటిక్ని తయారు చేసి పంపిస్తారు. అది చాలా సులువుగా ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది. తద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ చేసే పని, బ్యాక్టీరియాని చంపే పని మన మెడిసిన్ చేస్తుంది. అప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, మనం ఆరోగ్యవంతులు అవుతాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియాలు కొన్ని చనిపోతాయి.
కొన్ని గమనిస్తాయి ఏ విధంగా ఈ మెడిసిన్ వెళ్ళి ఆ బ్యాక్టీరియాని చంపుతుందో గమనిస్తాయి. గమనించి అవి ఆ వీక్ పాయింట్ స్ట్రెంగ్తన్ చేసుకునే ప్రయత్నంలో ఇవాల్వ్ అవుతాయి, ఇంకొంచెం స్ట్రాంగర్ బగ్స్ అవుతాయి అన్నమాట. సూపర్ బగ్స్ అంటున్నారు ఈ మధ్య కాలంలో చాలా చాలా భయంకరమైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. ఈ సూపర్ బగ్స్, స్ట్రాంగర్ బగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ డ్రగ్ రెసిస్టెంట్ బగ్స్ గా ఎదుగుతాయి అన్నమాట. అప్పుడు ఇంతకు ముందు ఆ బ్యాక్టీరియాని చంపినటువంటి యాంటీబయాటిక్ పనిచేయదు. ఇంకొక కొత్త రిన్యూడ్ యాక్షన్ తో పనిచేసేటువంటి స్ట్రాంగర్ యాంటీబయాటిక్ వేస్తే కానీ పనిచేయదు. కొన్నాళ్ళకి వాటికి కూడా రెసిస్టెన్స్ వచ్చే విధంగా ఇవి పెరుగుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడు ఇంకా స్ట్రాంగర్ బగ్స్ తయారవుతాయి. ఇలా స్ట్రాంగ్ స్ట్రాంగర్ స్ట్రాంగెస్ట్ బ్యాక్టీరియాలు యూనో తయారు చేస్తున్నాము యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా. అయితే మరి ఎట్లా అండి, చాలా సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయకపోతే ప్రాణాంతకమైన పరిస్థితి వస్తుంది కదా అని అందరూ అంటారు. నిజమే, చాలా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో స్ట్రాంగ్ యాంటీబయాటిక్ని వాడాల్సిన అవసరం వస్తే వాడతాం. కానీ అసలు ఆ పరిస్థితి రాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసుకోగలిగితే అది ఇంకా మంచిది కదా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ వేయాల్సిన అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ చేసే పని ఎలాంటిది అంటే, అక్కడ సైన్యము పోరాడుతోంది, మన సైన్యము వాళ్ళ సైన్యం పోరాడుతోంది. అందులో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళని వాళ్ళు చంపేస్తున్నారు, మనం ఓడిపోతున్నాం. అలాంటి టైంలో పెద్ద బాంబు వేస్తాం, మోస్ట్లీ శత్రువులే చనిపోతారు, దాంతోపాటు కొంతమంది మన వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంది. అది ఇన్ఎవిటబుల్ క్యాజువాలిటీస్ అన్నమాట. అయితే ఇక్కడ యాంటీబయాటిక్ అట్లా పనిచేస్తుంది, ఆయుర్వేద మెడిసిన్ ఎట్లా పనిచేస్తుందంటే, ఈ సైన్యానికి ఎవరైతే మన సైనికులు ఓడిపోతున్నారో వాళ్ళకి ఇంకొంచెం స్ట్రెంగ్త్ని పెంచే ప్రయత్నము లేదా వాళ్ళకి కొత్త ఆయుధాలు ఇచ్చే ప్రయత్నము చేస్తే ఈ ఇమ్యూన్ సెల్స్, మన సైన్యం అంటే మన ఇమ్యూన్ సెల్స్, ఇమ్యూన్ సెల్స్ ఎలాంటివి, ఆలోచించే శక్తి కలిగినటువంటివి, ఆ ఇమ్యూన్ సెల్స్ అవతల బ్యాక్టీరియా దాని వీక్నెస్ని కవర్ చేసుకుని ఇవాల్వ్ అవుతుంటే తద్వారా అది చూసి అది గమనించి తదనుగుణంగా ఈ అటాక్ మెకానిజంని, అటాక్ చేసే మెకానిజంని, అది డిఫెన్స్ మెకానిజం డెవలప్ చేసుకుంటుంటే మన అటాక్ని కూడా మార్చే విధంగా, మన మోడ్ ఆఫ్ అటాక్ని కూడా మార్చే విధంగా మార్చుకునే శక్తి ఉన్నటువంటి ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. వాటిని స్ట్రెంగ్తన్ చేసేటువంటి మందులు ఆయుర్వేదంలో ఇస్తాం, మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసే మందులు ఇస్తాం అన్నమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా అవి మళ్ళీ అంటే శరీరమే ఆ ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేసే శక్తి వస్తుంది అన్నమాట. సో ఇట్లా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకునేటువంటి మందులు వాడడం ద్వారా మనము ఒక రకమైన ఇన్ఫెక్షనే కాకుండా ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఫైట్ చేసే కెపాసిటీ, స్ట్రెంగ్త్ మన శరీరానికి ఇస్తుంది. ఉదాహరణకు నేను చెప్తాను, ఆయుర్వేదంలో సన్నిపాత జ్వరం అనేటువంటి ఒక ఫీవర్లో అద్భుతంగా పనిచేసే మందు సుదర్శన గణపతి అని కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడింది. ఆ మందుని వేల సంవత్సరాలుగా వాడుతున్నాం. నానావిధ వారిజాత వ్యాధీన్ హంతి అని చెప్తారు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బోర్న్ డిసీజెస్ ఏవైతే ఇన్ఫెక్షన్స్ అయితే ఉంటాయో వాటిని ఇది తగ్గిస్తుంది అని ఆయుర్వేదంలో రాసి ఉన్నది. ఈ సుదర్శన గణపతి వేల సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సుదర్శన గణపతి ఈ రోజు కూడా, సన్నిపాత జ్వరం అంటే ఇట్స్ మోర్ సిమిలర్ టు టైఫాయిడ్ అన్నమాట, ఈ రోజును కూడా టైఫాయిడ్ వస్తే ఈ సుదర్శన గణపతి ఇస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో అటువంటి యాంటీబయాటిక్ నాకు తెలిసి అంటే వేల సంవత్సరాలు పనిచేసిన యాంటీబయాటిక్ అలోపతిక్ సిస్టంలో లేదు. ఈ రోజు పనిచేస్తున్నటువంటి యాంటీబయాటిక్ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత లేదా కొన్ని అయితే 2-3 సంవత్సరాలకే నిర్వీర్యం అయిపోతున్నాయి. కొత్త బగ్స్ వచ్చేస్తున్నాయి, ఆ బగ్స్ పైన ఈ యాంటీబయాటిక్ పనిచేయట్లేదు, ఇంకా కొత్తది ఇంకా స్ట్రాంగ్గా ఉండేది యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో మనము ఈ యాంటీబయాటిక్స్ని వాడి వాడి ఇంకా స్ట్రాంగర్ బగ్స్ని తయారు చేయడం సబబా, లేదా మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకుని ఎటువంటి బగ్స్ వచ్చినా కూడా మనకేం కానంత స్ట్రాంగ్గా శక్తివంతంగా మన శరీరాన్ని మార్చుకోవడం మలుచుకోవడం కరెక్ట్ అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నప్పటి నుండే చాలా రకాల యాంటీబయాటిక్స్ వాడేస్తుంటారు, పీడియాట్రిషియన్లు రాసిస్తుంటారు. చాలా మంది మంచి పీడియాట్రిషియన్లు రాయరు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసుకోమని చెప్తారు, కానీ వాళ్ళకి కూడా ఎట్లా చేయాలో తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్న మందులు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసేవి లేవు. యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అవి ఫైట్ చేస్తాయి. ఈ మన యాంటీబయాటిక్స్, ఆయుర్వేద యాంటీబయాటిక్స్ ఫైట్ చేయవు. ఇట్లనే ఇందాక నేను షుగర్ వ్యాధి గురించి చెప్పాను. యాంటీబయాటిక్స్ అంటే కొన్నాళ్ళు వాడి ఒక 5 రోజులు 10 రోజులు వాడి ఆపేస్తాం. షుగర్ వ్యాధి, బీపీ, థైరాయిడ్ ఇలాంటి మందులు జీవితాంతం వాడమంటారు. సో బీపీకి జీవితాంతం మందు వాడాలా వద్దా, అలా వాడడం మంచిదా కాదా అనేది మన విజ్ఞతకి మనం ఆలోచించాలి. మన ఓన్ అనాలిసిస్తో, లాజిక్తో ఆలోచిస్తే ఏ వ్యాధికైనా జీవితాంతం శరీరం చేయాల్సిన పని మనం బయట నుంచి చేస్తుంటే శరీరం రోజు రోజుకి ఆ పని చేసే కెపాసిటీ తగ్గిపోయి కొన్నాళ్ళకి పూర్తిగా చతికిలు పడిపోతుంది అనేది సింపుల్ లాజిక్కి అర్థమయ్యేది. మరి అలాంటి టైంలో ఏం చేయాలి అంటే, చాలా చాలా సింపుల్ విషయం అగైన్ ఏంటి అంటే, ఎంతటి సమస్య అయినా సాల్వ్ చేసుకునే కెపాసిటీ శరీరానికి ఉన్నది కాబట్టి ఆ శరీరం తాలూకు శక్తిని పెంపొందింపు చేసే ప్రయత్నం మనం చేయాలి. హైపర్ టెన్షన్లో, బీపీలో కూడా కొన్నాళ్ళు మందులు వాడి లైఫ్ స్టైల్ మార్చుకుని బాగా ఉప్పులు కారాలు ఎక్కువ ఫ్రై చేసిన పదార్థాలు తీసుకోవడం మానేసి స్ట్రెస్ని తగ్గించుకుంటూ మెడిటేషన్ ప్రాణాయామం చేయడం ద్వారా ఆయుర్వేద మెడిసిన్స్ కూడా కొన్నాళ్ళు వాడిన తర్వాత ఆపేసి ఏ విధమైన మందు లేకుండా హ్యాపీగా బీపీని మళ్ళీ లైఫ్లో ఎప్పుడూ అనవసరంగా తప్పించుకోకుండా బతుకుతున్నటువంటి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చుట్టుపక్కల. అంటే నా పేషెంట్స్లోనే చాలా మంది ఉన్నారు. అలాగే థైరాయిడ్లో మళ్ళీ రెండు రకాలు, హైపర్ థైరాయిడిజం ఉంది, హైపోథైరాయిడిజం ఉంది. థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేసేస్తుంటుంది, థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేసేస్తుంటుంది. సో ఎక్కువగా పనిచేస్తే ఒక మందు, తక్కువగా పనిచేస్తే ఒక మందు. అయితే బ్యూటీ ఆఫ్ ఆయుర్వేద ఏంటంటే, థైరాయిడ్ పెరిగినా తగ్గినా, థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేసినా తక్కువగా పనిచేసినా ఒకే మందు పనిచేస్తుంది. ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్లోకి తీసుకురావడం, ఎక్కువని తగ్గించడం, తక్కువని పెంచడం బ్యాలెన్స్లోకి తీసుకురావడం, ఇలా బ్యాలెన్స్లోకి తీసుకొచ్చేటువంటి మెడిసిన్, ఒకటే మెడిసిన్ రెండింటికి పనిచేయడం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయం. సో ఇట్లా ఆయుర్వేదంలో ఉండే మందులన్నీ కూడా వాటి మోడ్ ఆఫ్ యాక్షన్ చాలా విస్మయపరిచే విధంగా ఉంటుంది. ఇంకొక టైప్ ఆఫ్ మెడిసిన్స్ గురించి చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య కాలంలోని డాక్టర్స్ అందరికీ ఛాలెంజ్, క్యాన్సర్ లాంటి వ్యాధులు పెద్ద ఛాలెంజ్, అందరికీ తెలిసిందే. ఎయిడ్స్, అలాగే అందులో కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఇది కాకుండా ఇమ్యూనోసప్రెసెంట్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, అందులో ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ వాడతారు అనమాట. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే మన ఇందాక నేను చెప్పినటువంటి ఇమ్యూన్ సెల్స్, మనల్ని రక్షించేటువంటి ఇమ్యూన్ సెల్స్, మన సైన్యం లాంటి ఇమ్యూన్ సెల్స్ కన్ఫ్యూజ్ అయి మన శరీరం మీదే, మన ఆర్గాన్స్ మీదే, మన కణాల మీదే అటాక్ చేసి మనకు రకరకాల సమస్యలు తీసుకొస్తే దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. మన ఇమ్యూన్ సెల్స్ మన స్కిన్ మీద అటాక్ చేస్తే బొల్లి మచ్చలు రావడం లేదా సోరియాసిస్ రావడం, మన ఇమ్యూన్ సెల్స్ మన రక్తనాళాల మీద అటాక్ చేస్తే వాస్కులైటిస్ అనే జబ్బు రావడం, మన ఇమ్యూన్ సెల్స్ మన వెన్నెముక మీద అటాక్ చేస్తే యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అనే జబ్బు రావడం, మన ఇమ్యూన్ సెల్స్ మన జాయింట్స్ మీద అటాక్ చేస్తే రొమటాయిడ్ ఆర్థరైటిస్, మన ఇమ్యూన్ సెల్స్ మన మ్యూకస్ మెంబ్రేన్ మీద అటాక్ చేస్తే జాగ్రన్ సిండ్రోము, మన ఇమ్యూన్ సెల్స్ మన ముఖ్యమైన ఆర్గాన్స్ మీద, మల్టిపుల్ ఆర్గాన్స్ మీద చేస్తే సిస్టమిక్ లోపస్ ఎర్థమాటోసిస్, మన ఇమ్యూన్ సెల్స్ ఐస్ మీద అటాక్ చేస్తే సడన్ గా చూపు కనబడకపోవడం, అదే చెవుల మీద అటాక్ చేస్తే సడన్ గా చెవులు వినబడకపోవడం, ఇలా రకరకాల పార్ట్స్ లో అది అటాక్ చేసిన దాని వలన రకరకాల జబ్బులు, 100కి పైగా జబ్బులు, వీటిని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటారు. ఇవి ఏం చేయాలో తెలియని పరిస్థితితో వైద్యులు అందరూ కూడా తలలు పట్టుకుని వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ పేషెంట్లకి కేవలం ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన పైన అటాక్ చేస్తుంది కాబట్టి దానిని అణచివేసేటువంటి మందులు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, మన ఇమ్యూన్ సెల్స్ మొత్తం సెల్స్ అన్ని పనిచేయడం మానేయట్లేదు లేదా మన మీద అటాక్ చేయట్లేదు. కొన్ని సెల్స్ మాత్రమే మన మీద అటాక్ చేస్తున్నాయి, అవి కూడా కొన్ని పార్ట్స్ లో మాత్రమే అటాక్ చేస్తున్నాయి. కానీ మనం ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్ వేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఇమ్యూన్ సెల్స్ ని మాత్రమే సప్రెస్ చేయవు, మొత్తం శరీరంలో పనిచేస్తున్నటువంటి అన్ని ఇమ్యూన్ సెల్స్ ని సప్రెస్ చేస్తాయి, విచ్ ఇస్ వెరీ డేంజరస్. మనల్ని కాపాడే సైన్యం, బార్డర్లో అటువంటి పహారా కాసేటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటి కణాలు, ఆ సైన్యంలో ఎవరో కొంతమంది మన ఇండియన్స్ మీద అటాక్ చేస్తున్నారని చెప్పి అది ఎవరో తెలియడం, వాళ్ళు ఎవరినో కనిపెట్టలేక, వాళ్ళు మార్పు తీసుకురాలేక మొత్తం సైన్యాన్ని జైల్లో పెట్టామనుకోండి, బోర్డర్ ఖాళీ అయిపోతుంది, ఎవరు పడితే వాళ్ళ దేశంలో ప్రవేశించి మనల్ని అందరినీ అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ మొత్తాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే, ఇవైతే ఏవైతే స్టెరాయిడ్స్ ఉంటాయో, స్టెరాయిడల్ థెరపీ ఉందో, ఆ ఇమ్యూన్ సిస్టమ్ని మొత్తం అణిచివేసే ప్రయత్నం చేస్తే మన శక్తి నిర్వీర్యమై, రోగ నిరోధక శక్తి నిర్వీర్యమై, వైటల్ ఆర్గాన్స్ అన్ని కూడా అటాక్కి ప్రోన్ అయి సడన్గా ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల స్టెరాయిడల్ థెరపీలో ఉండడం వల్లని రెగ్యులర్గా నెలకు ఒకసారి షుగర్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అలా అన్ని టెస్టులు చేస్తుంటారు. ఎందుకంటే వైటల్ ఆర్గాన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఈ స్టెరాయిడ్స్ వల్ల ఏమైనా అవి పనిచేయడం ఆపేసినాయా అని తెలుసుకోవడానికి టెస్టులు చేస్తుంటారు. వాళ్ళు జబ్బు తగ్గిందా లేదా అని తెలుసుకోవడానికి మందు బ్లడ్ టెస్టులు కాదు, వాళ్ళు ఇచ్చిన మందు వల్ల ఏమైనా కొత్త జబ్బులు వచ్చాయా లేదా తెలుసుకోవడానికి ప్రతి నెల బ్లడ్ టెస్టులు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లాంటి క్రానిక్ అండ్ కాంప్లికేటెడ్ డిసీజెస్లో ఖచ్చితంగా ఇమ్యూనో మాడ్యులేటరీ థెరపీ, అంటే ఇమ్యూన్ సిస్టమ్ని మాడ్యులేట్ చేసి మన శరీరానికి అనుగుణంగా మన ఇమ్యూన్ సెల్స్ పనిచేసి మనల్ని రక్షించే విధంగా, మార్చే విధంగా పనిచేసే మందుల్ని మనం వాడాలి. ఎంత మాత్రం కూడా స్టెరాయిడ్స్ వాడడం సరైన పద్ధతి కాదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆటోఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతూ ఉంటే తాత్కాలికంగా స్టెరాయిడ్స్ వాడుతూ ఉన్నా, స్టెరాయిడల్ థెరపీ తీసుకుంటూ ఉన్నా కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ స్టెరాయిడల్ థెరపీని మానేసి ఇమ్యూనో మాడ్యులేటరీ థెరపీ చేసి లైఫ్ స్టైల్ మార్చుకుని మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటూ మంచి ఫుడ్ తింటూ మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ చేసుకునే ప్రయత్నం చేయమని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. మీ కుటుంబ సభ్యులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరికి ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆయుర్వేద వైద్యం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇలా ఇంకా క్యాన్సర్ లాంటి మహమ్మారి జబ్బుల్లో కూడా కీమోథెరపీ చేస్తుంటారు. ఎందుకంటే సడన్ గా క్యాన్సర్ డిస్కవర్ అయింది, ఒక ఒక ఆర్గాన్ పూర్తిగా లేదా ఒక పర్టికులర్ పార్ట్లో పూర్తిగా క్యాన్సర్ వచ్చింది, దాన్ని రిమూవ్ చేయాలి. అలాంటి సమయంలో అంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయుర్వేద మెడిసిన్ పనిచేయకపోవచ్చు, అలాంటప్పుడు ఆ సర్జరీ చేసుకోవడం ఇన్ఎవిటబుల్ కావచ్చు, అలాంటప్పుడు చేసుకుంటారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ స్ప్రెడ్ కాకుండా కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటి థెరపీస్ చేస్తుంటారు. అంటే ఇంకేమైనా క్యాన్సర్ కణాలు ఉంటే వాటిని చంపేస్తాయి ఈ కీమోథెరపీ అనేది, ఈ రేడియోథెరపీ కూడా ఇంకేమైనా క్యాన్సర్ కణాలు ఉంటే వాటిని చంపేస్తాయి. వాటితో పాటు వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి నార్మల్ కణాలు కూడా చనిపోతూ ఉంటాయి. అది ఒక ఇన్ఎవిటబుల్ సైడ్ ఎఫెక్ట్, ఇన్ఎవిటబుల్ క్యాజువాలిటీ అనుకోవచ్చు. అయితే ఇనీషియల్ స్టేజెస్లో డిస్కవర్ చేసిన క్యాన్సర్ని లేదా చాలా మంది ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి ఇనీషియల్ స్టేజ్లో రారు. ఫైనల్ స్టేజ్లో అలోపతిక్ డాక్టర్ సర్జరీ చేసి, రేడియోథెరపీ చేసి, కీమోథెరపీ చేసి ఆయన కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందంటే ఇంక నేనేం చేయలేను, ఇంతకన్నా చేసినా కూడా జబ్బు కన్నా కూడా మేము చేసే ట్రీట్మెంట్ వల్లే ఎక్కువ సమస్యలు వస్తాయి, ప్రశాంతంగా వదిలేసేయండి అని చెప్పినప్పుడు అప్పుడు ఆయుర్వేద డాక్టర్ గారు తీసుకొస్తూ ఉంటారు. అలాంటి స్టేజ్లో కూడా వాళ్ళ అదృష్టం బాగుంటే ఆయుర్వేద మందు పనిచేసి తగ్గిన వాళ్ళు ఉన్నారు. అలా తగ్గించే చికిత్సలు చేసేటువంటి ఎక్స్క్లూజివ్ హాస్పిటల్స్ ఉన్నాయి గుజరాత్లో. వల్సాడ్ డిస్ట్రిక్ట్లో వాగల్ధర అనే ఊర్లో గిరివిహార్ క్యాన్సర్ హాస్పిటల్ అని ఎక్స్క్లూజివ్లీ క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రమే ట్రీట్మెంట్ చేసేటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్ ఉన్నది. అలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి ఇండియాలో. అయితే ఈ మందులు ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్గా క్యాన్సర్ కణాలని చంపడం కాకుండా జనరలీ ఏ కణమైనా కొన్నాళ్ళు చనిపోతుంది. క్యాన్సర్ కణాలు ఒక కణము రెండు కణాలు అయ్యే లోపు ఒక కణం 10 కణాలు, 10 100 కణాలు, 100,000 కణాలుగా మారిపోతుంది ఫుల్గా ఫామ్ కాకుండా. ఈ ఫామ్ మామూలు కణము క్యాన్సర్ కణంగా మారేటువంటి ఈ ప్రాసెస్ ఏదో దీన్ని కరెక్ట్ చేసే అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. ఈ ప్రాసెస్ను కరెక్ట్ చేయడం ద్వారా కొత్తగా ఏ కణము క్యాన్సర్ కణంగా మారదు. అండ్ ఆల్రెడీ ఉన్న క్యాన్సర్ కణాలు కొంత టైం వేస్తే అవి చనిపోతాయి. ఇలా క్యాన్సర్ని తగ్గించేటువంటి అద్భుతమైన మందులు కూడా ఉన్నాయి. కానీ ఆ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ తెలుసుకుని, ఆ సివియారిటీ సీరియస్నెస్ తెలుసుకుని, అటువంటి సమస్యని ఇంతకు ముందు ట్రీట్ చేసిన అనుభవం ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి, ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన నమ్మకంగా తగ్గించగలను అని చెప్పినప్పుడు మనం కూడా పూర్తి నమ్మకంతో వైద్యం చేయించుకోవచ్చు. లేదు ఈ ఈ కండిషన్లో అలోపతి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు నేను చేస్తాను అంటే అది కూడా కరెక్టే, అది డాక్టర్ డిసైడ్ చేయగలుగుతాడు. అలాంటి సమయంలో మనము డిసైడ్ చేసుకోలేకపోవచ్చు. ఇలా ఏ స్టేజ్లో ఏ మెడిసిన్ వాడాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇది ఇంకా ఒక ఎపిసోడ్లో మనం కంప్లీట్ చేయగలిగేది కాదు. నేను చూశాను బొల్లి మచ్చలు ఉంటాయి, బొల్లి మచ్చలు విటిలిగో లేదా లూపోడర్మ అంటారు. ఇది ఆయుర్వేద మందులతో కూడా బాగా పనిచేస్తాయి. కానీ సిద్ధ వైద్యము లేదా హైదరాబాద్లో యునాని కాలేజ్ ఉంది, యునాని వైద్యం చేస్తారు. యునాని వైద్యంలో ఈ బొల్లి మచ్చలకి ఆయుర్వేద మందుల కన్నా బాగా పనిచేసే మందులు ఉన్నాయి, అవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సో అలాగే హోమియో వైద్యం ఉన్నది. హోమియో వైద్యము మా గురుగారు ఇక్కడ కృష్ణాచారి గారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యాపింపజేసి ఎంతో మంది హోమియో వైద్యులు తయారు చేసి హోమియోపతిని నలుమూలలకి తీసుకువెళ్ళారు. అద్భుతమైన మందులు ఉన్నాయంటే అతి తక్కువ ధరలకి, మోస్ట్ ఎకనామికల్గా ఎంతో మంది మనుషులకి చాలా తక్కువ డబ్బులతో వైద్యం చేయగలిగేటువంటి, తక్కువ ఖర్చుతో మందులు తయారు చేయగలిగే అవకాశం హోమియో ఉంది. దాని కూడా ఇప్పుడు కమర్షియల్గా ఎంతో మంది కమర్షియలైజ్ చేసి రేట్లు పెంచినా కూడా ఎంతో మంది హోమియో వైద్యులు అతి తక్కువ ధరకి లేదా ఉచితంగా వైద్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎన్నో వ్యాధులు నేను చూశాను, సివియర్ గ్యాస్ట్రైటిస్ అండ్ అసిడిటీతో, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు హోమియో మందులతో నిమిషాల్లో చాలా, అంటే చాలా ఫాస్ట్గా, అలోపతిక్ మెడిసిన్ కానీ ఆయుర్వేద మెడిసిన్ కానీ పనిచేయనంత ఫాస్ట్గా హోమియోపతి మందు పనిచేసి చక్కటి మార్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక్క మెడిసిన్ ఒక్క డోసు వేస్తే నెల రోజుల వరకు మళ్ళీ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేకుండా ఆ మెడిసిన్ నెలంతా పనిచేసేటువంటి అద్భుతమైన మందులు ఆ హోమియో వైద్యంలో కూడా ఉన్నాయి. సో అందువల్ల ఇంకా డీటెయిల్డ్గా ఏ వ్యాధి ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో బాగా పనిచేస్తుంది అండ్ ఏ వ్యాధిలో రెండు మూడు సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ కలిసి పనిచేస్తే బాగుంటుంది, దీని గురించి డీటెయిల్డ్గా మనము వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే నేను ఒక ఆయుర్వేద వైద్యుడిగా, నాకు కుటుంబం ఉంది, నా పిల్లలకి ఏ సమస్యలు వచ్చినా కూడా వెళ్ళినంత వరకు ఆయుర్వేద మందులతోటి తగ్గించే ప్రయత్నము, ఏ రోజు కూడా పెడియాట్రిషియన్ దగ్గర తీసుకువెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, వాళ్ళ రోగ నిరోధక శక్తిని స్ట్రెంగ్తన్ చేయడానికి వారికి పుట్టిన వెంటనే కూడా స్వర్ణ ప్రాశన, షోడశ సంస్కారాల్లో భాగంగా స్వర్ణ ప్రాశన అనేటువంటి ఇమ్యూనో బూస్టర్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఇవ్వడం వల్ల వాళ్ళ రోగ నిరోధక శక్తి ఇంకా బాగా అయింది. వాళ్ళకి చిన్నప్పటి నుండి ఏ యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేకుండా స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు. ఇటువంటి ఇమ్యూనో బూస్టింగ్ పద్ధతులు ఏవైతే ఆయుర్వేదంలో ఉన్నాయో వీటి గురించి కూడా నిన్న మనకి పుష్యమి నక్షత్రము నిన్ననే అయింది. పుష్యమి నక్షత్రం నాడు ఎంతోమంది స్వర్ణ ప్రాశన చేస్తున్నారు చిన్నపిల్లలకి, అలాగే ఎంతోమంది పుంసన కర్మలు చేస్తున్నారు ఆయుర్వేద వైద్యులు. వీటి గురించి మీరు కూడా వినే ఉంటారు, ఇమ్యూనో బూస్టింగ్ కోసం అని చెప్పి స్వర్ణ ప్రాశన చేస్తున్నారు పుష్యమి నక్షత్రం నాడు. అయితే అది పుష్యమి నక్షత్రం ఆస్పీషియస్ కాబట్టి ఆ రోజున చేస్తున్నారు, బట్ దాంతోపాటు రెగ్యులర్గా ప్రతిరోజు ఆ ఇమ్యూనో బూస్టింగ్ ప్రయత్నం చేస్తే చాలా చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఫర్దర్గా వీటి గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేసుకుందాము, వేరియస్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ మనము జుడిషియస్గా ఎలా చూస్ చేసుకోవాలి, ఏ సిస్టమ్ చూస్ చేసుకోవాలి, రెండు మూడు సిస్టమ్స్ని కలిపి చూస్ చేసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వచ్చే వారం మరింత డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.